కొంచెం చేసేదేదో కొంచెం ఘనంగా చేయండి. ఓపిక లేకపోతే వెండి మీద బంగారం కోటింగ్ చేయించైనా సరే చేయవచ్చు. మొత్తం మీద ఏదో ఒకటి ఫ్లోటింగ్ నాగాభిషేకం చేయాలి. ఇక్కడ ఎక్కడో వెనక వైపు పాములు చూశాను, చక్కగా జంట పాముల్ని. నాగపంచమి సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చినప్పుడు అలా జంటగా ఉన్న పాములు వరుసగా వెనకాతను మూడు ఉన్నాయి చూసారా, వాటికి ఏమాత్రం ఖర్చు అవుతుందో అడగండి అర్చక స్వామిని. చిమ్మిలి చిమ్మిలి తర్వాత ఆవు పాలు వాటితో అభిషేకం చేయించుకుని దక్షిణ ఇవ్వకుండా అభిషేకం చేయించుకుంటే మహాపాపం. రూపాయి చేతిలో పెట్టేసి ఇదే దక్షిణ అంటే అది మహాపాపం. కాబట్టి ఎంతో కొంత దక్షిణ చక్క శాస్త్ర సమ్మతంగా వారిని సంతోషపెట్టే రీతిలో ఇచ్చి పంచమి నాగుల చవితి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఇలాంటివి వచ్చినప్పుడు వాటికి కూడా అభిషేకం. మామూలు పావు కంటే ఇలా జంటగా ఉన్న వాటికి చాలా మంచిదని చెప్పారు. అందుకని పదే పదే వాటిని అభిషేకం చేయండి. స్నాపయేత్తనడ చక్కగా స్నానం చేయించినట్టు అభిషేకం చేయించాలి. ఏదో నాలుగు ఉద్ధరణులు పాలు తెచ్చి ఇదే అభిషేకం అంటే లాభంలా, కొంచెం ఓ ప్యాకెట్ బాగా ఇవ్వాలి. అలాంటి వాడు శాశ్వతంగా దివ్యానందం పొందుతాడు. నాగానుగ్రహం వల్ల లాభం ఏమిటి అంటే నవరత్నములు బంగారం ఇవన్నీ మనకి లభిస్తాయట. మనిషికి కొంతమందికి ఎంత గింజుకున్నా బంగారం యోగం ఉండదు. ఉంగరం చేయిస్తే వాడు ఎత్తుపోతాడు చూడండి, యోగం అంటారు. శివుడికి గృహయోగం లేదు, కొండ మీద ఉన్నాడు స్వామి. ఆయన చెప్పాడు స్వయంగా శివపురాణంలో లింగపురాణంలో ఏమని, పార్వతీదేవి ఒకసారి శివుడిని అడిగిందిట, ఏమండీ మనం కూడా అందరూ బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, అరే పార్థసారథి గారు కూడా కట్టుకున్నారు అక్కడ, కనీసం మనకైనా ఓ బిల్డింగ్ కట్టించరేమి అంది. అబ్బాయి ఆయనంటే భక్తుడు, ఆయనకి యోగం ఉంది, మనకి లేదు అన్నట్టు స్వామి అన్ని ఇలాగే చెబుతారు. మీరేమో అందరి పూజలు అందుకుంటారు, అందరికీ బిల్డింగులు మీరిచ్చి మీకు బిల్డింగ్ యోగం లేదంటే అలాంటి ఏం చేద్దాం పార్వతి, మనం కొండ మీదే ఉందాం అన్నాడు ప్రజల కండగా. కాదు కట్టమంది అమ్మ, అమ్మకి తెలియక కాదు లోకలీల కోసం చేసింది అమ్మ. మంచి అద్భుతమైన బిల్డింగ్ కట్టారట. ఫస్ట్ కృతయుగంలో బిల్డింగ్ కట్టారు, వండర్ఫుల్. ఆ బిల్డింగ్ చాలా బాగుంది. ఆ గృహప్రవేశానికి అందరికీ ఇన్విటేషన్లు పంపుతారు కదా, అందులో శని గారికి కూడా పంపారు, అగ్నిహోత్రుడికి పంపారు. శని అగ్ని వచ్చారట. శనిగాడు అదిగో పక్కన కోణంలో కూర్చున్నాడు, ఎదురుగుండా అగ్ని ఉన్నాడు. అగ్నికేసి ఇలా యగాదిగా చూశాడట శనీశ్వరుడు. అగ్నిహోత్రుడికి భయం వేసింది, వీడు నన్ను యగాదిగా చూస్తున్నాడు, ఓహరు నాయనోయ్ అని ఆ కంగారులో భగ్గును మండిపోయాడు. బిల్డింగ్ అంతా కాలిపోయింది. శనిగారు చూశారంటే అగ్నిహోత్రుడు జడిసిపోతారు. ఎవడైనా అందుకే శనివారం వచ్చిందంటే అభిషేకం చేస్తారు, ఆయనకు దండం పెట్టాలి. ఆ మహానుభావుడు అనుగ్రహం పొందకపోతే, అసలు నవగ్రహానుగ్రహం పొందకపోతే కొంపలు కొల్లేరైపోతాయి. శని చూపుతో అగ్ని మండాడు, మొత్తం కాలిపోయింది బిల్డింగ్. అమ్మవారు అలా చూస్తుంది, ఇంకా గృహప్రవేశానికి బూడిద గుమ్మడికాయ లోపల నవధాన్యాలు ఏమీ లేవు, ముందే కాలిపోయింది. ఏమిటండి అంది, నేను చెప్పానా ఇన్విటేషన్ ఏమో శనికి అగ్నికి కలిపి పంపావు అయిపోయింది అన్నాడే. ఇంతేనంటారా అంది ఆవిడ. అంతే, ఏమైనా మళ్ళీ బిల్డింగ్ కట్టండి అంది. ఈసారి శనికి అగ్నికి మాత్రం ఇన్విటేషన్ పంపించొద్దు, అందరికీ పంపిద్దాం అని చెప్పేసి మళ్ళీ బిల్డింగ్ కట్టించింది. పాపం విశ్వకర్మ గారు ఆ వెండి కొండ మీద ఇంతకంటే అపూర్వంగా మళ్ళీ కొత్త మేస్త్రిని కట్టి మళ్ళీ సత్యనారాయణ కాకుండా తొందరగా పూర్తి చేసేవాడిని పెట్టింది. చక 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 అద్భుతంగా బిల్డింగ్ కట్టేశాడు. మళ్ళీ ఈసారి గృహప్రవేశానికి ఈ త్రేతాయుగం రావణాసురుడికి ఇన్విటేషన్ పంపారు. దిక్కుమాలాడు వాడొచ్చాడు. వాడొచ్చి గృహప్రవేశానికి ముందు అందరికీ ఇల్లు చూపిస్తున్నారట. రేపు ఎప్పుడో గృహప్రవేశానికి ముందు రోజు మన వాళ్ళు అందరూ చూసారా రేపు గృహప్రవేశం జరగబోయే ఇల్లు ఎలా ఉందో అని అని నందీశ్వరుణ్ణి పిలిచి, నంది కొంచెం రావణ బ్రహ్మగారు మన మిత్రుడు మనకు బాగా శిష్యుడు చూపించమన్నట్ట స్వామివారు. ఈ నందీశ్వరుడు లోపలికి తీసుకెళ్ళి చూపించాడని నేను. ఇదిగో ఆగ్నేయంలోనేమో అది పెట్టాం. ఇది ఈ మధ్య దిక్కుమాల వాస్తు పురుషులు చాలా మంది ఉన్నారండి, వాస్తు పక్షులు, వాళ్ళ వాస్తు పిడక ఇలాంటి రకరకాల బిరుదులు అంచేది ఎవడికి వాడే కనిపించేవాడు. అలా నైరుతిలో ఎత్తు ఉండవలను, ఈశాన్యంలో పల్లం ఉండవలను, నెత్తి మీద డల్లం ఉండవలను, లేకపోతే దక్షిణంలో అల్లం ఉండవలను, ఇలా ఈ మొత్తం అన్ని చూపిస్తున్నారు. చూపిస్తూ ఉంటే అంతా చూశాడు. శివుడి దగ్గరికి వచ్చాడు. శివుడు అడిగాడు, ఏం మిస్టర్ రావణ్ ఎలా ఉంది బిల్డింగ్ అన్నట్టు. స్వామి మీరు బిల్డింగ్ కట్టిస్తే తిరుగు అద్భుతం అండి. గృహప్రవేశానికి వెళ్ళి ఫోన్ చేశాడు అన్నాడు. స్వామి గృహప్రవేశానికి ఎలాగో ఉంటాను అది వేరే విషయం, చిన్న కోరిక తీర్చరా అన్నట్టు. నువ్వు శిష్యుడివి భక్తుడివి అడిగితే కాదంటాను అన్నాడు. నువ్వు ఎన్ని బిల్డింగ్లు అయినా కట్టించుకోవాలో ఇటువంటి బిల్డింగ్ మా లంకలో లేదు, ఈ బిల్డింగ్ నాకు ఇచ్చే అన్నట్టు. ఇంకా స్వామివారు అసలే బోళాశంకరుడు అయినా అడిగితే కాదంటాడా సరే అన్నట్టు వీడు మొత్తం కింద నుంచి పునాదులతో సీతంగా పీక్కుపోయి లంకలో పెట్టుకున్నాడు. మళ్ళీ పార్వతికేసి చూశాడు ఈయన. ఇంక స్టాప్ కన్స్ట్రక్షన్ అంది ఆవిడ. ఎందుకు వచ్చిందండి, మళ్ళీ మీరు ఎవడో అని పిలుస్తారు, ఈ రావణాసురుడిని కాకపోతే రేపు పొద్దున మళ్ళీ ఇంకో వీరాసురుడిని పిలుస్తారు, వాడు బిక్కుపోతాడు, వాడు వచ్చి తగలడతాడు, వాడు ఇంకోటి చేస్తాడు. ఎందుకు వచ్చింది ఇది? హాయిగా వెండి కొండ మీదే కూర్చుని ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ మంచులో కూర్చుని హచ్చి హచ్చి బిఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ అనుకుంటూ సేవ చేస్తాను అందేవాడు. అంటే చెప్పచ్చు, కొంతమంది కొన్ని యోగాలు ఉండవు చూడండి, నా చేతికి ఎన్ని ఉంగరాలు ఉండేవి అంటే ఏంటంటే నా చేతికి యోగం లెక్క కాదు. ఆ ఉంగరం ఉంటే నాకు ఏదో రకంగా అనిపిస్తుంది, వాడి పక్కన పెడుతూ ఉంటాను. కావాలంటే పరీక్షించండి, మీరు రోజు ఉంగరం దానం ఇచ్చి చూడండి గురువు గారికి, ఆ ఉంగరాలు చేతుకుంటాయో చూడండి. గొలుసు కూడా అలాగే, ఈ ఒక్క స్ఫటికమాలే ఈ మధ్యన ఉంది. నేను మాత్రం రావణ బ్రహ్మ లాంటి వాడు ఎవడన్నా వచ్చి అడిగిన ఈ మాత్రం ఒక్క మాల మాత్రమే ఇవ్వను నేను. ఎందుకైనా మంచిది ముందే చెప్పా, గురువు గారు అని చెప్పి ఏదో కోరిక అడుగుతారేమో, ఎక్సెప్ట్ దిస్ మాల, ఇంకేదైనా అడగండి, కావాలంటే జేబులోంచి ఇంకేదైనా పట్టుకుపండి. ఎందుకైనా మంచి సెల్ ఫోన్ కూడా తేవడం మంచిది. అంటే చెప్పొచ్చేది ఏంటంటే వాడికి వాళ్ళకి జాతకాలు. అందుకని ఏం చెప్పాను అంటే, చక్కగా సువర్ణము నవరత్నములు మొదలైన ఆభరణములు ధరించడం కూడా యోగము. ఆ యోగం లేక ఇంట్లోనే పెట్టుకునేవాళ్ళు వాళ్ళు ఉంటారే, వాళ్ళు గనక ఈ పంచమి నాడు నాగులని క్షీరంతో అభిషేకం చేస్తే, చతుర్థి నాడు అభిషేకం చేస్తే, షష్ఠి నాడు అభిషేకం చేస్తే వారికి ఉంగరాలు పెట్టుకునే యోగం వస్తుంది. అందుకే కాబోలు నేను అభిషేకం చేయలేకపోతున్నా, ఆశ్చర్యం. అంటే చెప్పొచ్చేది ఏంటంటే, ఖచ్చితంగా మీరు చూడండి ఒకసారి, ఒక 4-5 సార్లు అలా చేసి చూడండి. మీ బంగారం ఉంగరం మీరు ధరిస్తారు, మీ గొలుసులు మీరు ధరిస్తారు. సువర్ణాభరణ యోగము, నవరత్నాంగుళీయక ధారణ యోగము స్వామివార్లకి నాగాభిషేకం చేయడం వల్ల వస్తుంది అని చెప్పారు. ఇదే కాదట, కొంతమందికి ఎందుకో కానీ కొన్ని దోషాలు ఉంటాయి, అది ఏ దోషమో మనకు తెలియదు. రుక్మిణి కళ్యాణం చేసినా పెళ్ళవదు కొందరికి, లేకపోతే ప్రదక్షిణలు చేసినా పెళ్ళవదు కొంతమందికి. ఇలా ఏదో కారణం చేత అయిన వాళ్ళకి నాగదోషం ఉందేమో పరీక్షించుకోమంటున్నాడు. ఆ దోషం ఉన్నా పెళ్ళవదట, మన నీడబడిన అటువంటి వాళ్ళు ఈ నాగపంచమి లేక నాగ చతుర్థి, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి దివ్య తిథులలో స్వామివారికి అభిషేకం చేయించుకున్న జంట పాములకి ఆ తీర్థం తీసుకుంటే పెళ్ళి అవ్వచ్చు. ఎందుకంటే ఈ దోషం వల్ల పెళ్ళి ఆగితే. ఇది బ్రహ్మగారు స్వయంగా లోకానికి ఇచ్చిన ఒక దివ్యమైన సందేశం. ఈ కథంతా విని బ్రహ్మానంద భరితుడైపోయాడు ప్రజాపాలుడు. వెంటనే అన్నాడు, అహంకారాత్ కథం జజ్ఞే కార్తికేయోద్విజోత్తమా ఏ తన్మే సంశయం చింది పృచ్ఛతో వై మహామునే. అయ్యా పంచమి అంటే ఏమిటో విన్నాం, నాగపంచమి యొక్క మహిమంతా బ్రహ్మానందం కలిగించింది, ఇంకా స్కంద షష్ఠి కుమారస్వామి షష్ఠి ఉందిగా సుబ్రహ్మణ్య షష్ఠి, ఆ షష్ఠి గురించి కూడా వినాలి, అది కూడా ఎంత గొప్పదంటున్నావు గనక. అసలు కార్తికేయుడు అంటే అహంకార స్వరూపుడు అని చెప్పి, అహంకారం నుంచి ప్రజాపతి యొక్క అహంకారం నుంచి పుట్టాడు. అహంకారం అంటే నేను ఈ పని చెయ్యగలను అనే కెపాసిటీ, మీరు అనుకున్న అహంకారం కాదు, ఈ మూర్ఖత్వంతో కూడిన అహంకారం కాకుండా ఏ పని అయినా చేయగల సామర్థ్యము నాకున్నది అని భావించుటని అహంకారం అంటారు. అందునుంచి పుట్టాడంటారు కదా. ఆ కార్తికేయుడి యొక్క విశేషం కూడా చెప్పు అనగా, అప్పుడు మహాతపుడు ఇలా చెప్పాట, సర్వేషామేవ తత్వానాం యః పరః పురుష స్మృతః తస్మాద్ అవ్యక్తముత్పన్నం తత్వాది త్రివిధంతు తత్తు. తత్వాల్లో చిట్ట చివరి తత్వం ఒకటి ఉన్నది, దాన్ని పురుషుడు అంటారట. మన శరీరంలో ఈ అనేక తత్వాలు ఉన్నాయి, అందులో పురుషతత్వం ఒకటి ఉన్నది. ఈ పురుషతత్వం నుంచి అవ్యక్తము అంటే కనపడనిది వచ్చింది, ఒకటి ఒక జ్యోతి పుట్టింది, అది 3 రకాలుగా విభజింపబడింది. ఆ 3 మధ్యలో మహత్తు అనేది పుట్టింది, ఆ మహత్తునే అహంకారం, అందుకే మహదహంకారము అని కూడా అంటారు దాన్ని. అంటే ఇది గొప్ప స్థితి, ఉండగలను చేయగలను అనిపించే తత్వం. సృష్టి ఇవాళ ఇలా నిలబడ్డానికి అహంకారం మూల కారణం. ఇవాళ మనం రూపంతో ఉన్నామంటే, పనులు చేస్తున్నామంటే దీనిని ఏమంటారు, మహత్ అహంకారము అన్నారు. అదిగో దానికి అధిదేవత పురుషో విష్ణురిత్యుక్తః, విష్ణువు అని పిలువబడతాడు. ఆయనే 2 అయ్యాడు, విష్ణువు లేక శివుడు కూడా. పురుషో విష్ణురిత్యుక్త శివో వా నామత స్మృత, పురుషుడు 2 అయ్యాడు, ఒకటి విష్ణువు ఒకటి శివుడు. ఆయన నుంచి పద్మాల వంటి కళ్ళతో లక్ష్మి ఉమా పుట్టుకొచ్చి లక్ష్మి విష్ణువుని, ఉమాదేవేమో శివుణ్ణి వరించాయి. అదిగో వారి సంయోగం వల్ల అహంకారం అనే తత్వం పుట్టింది. అతడే దేవసేనాధిపతి కుమారస్వామి. ఆయన ఎలా పుట్టుకొచ్చాడో చెబుతున్నా. ఆజ్యో నారాయణో దేవః తస్మాత్ బ్రహ్మ తతో భవత్ అత స్వయంభువశ్చాన్యే మరీచ్యా తర్క సంభవాః. అన్నిటికీ మూలం నారాయణుడు అని చెప్పుకున్నాం. ఈ నారాయణ దేవుడి నుంచి బ్రహ్మ పుట్టాడు, బ్రహ్మ నుంచి స్వయంభువ మనువు వంటి మనువులు, మరీచి మొదలైన ప్రజాపతులు పుట్టుకొచ్చారు. అందులో ఈ మరీచి మొదలైన ప్రజాపతుల నుంచి సూర్యుడు మొదలైన వాళ్ళు పుట్టారు. అదే కశ్యప ప్రజాపతి కొడుకేగా అదితికి పుట్టినవాడు సూర్యుడు అంటే. ఇక్కడి నుంచి దేవతలు, రాక్షసులు, గంధర్వులు, మనుష్యులు, సరీసృపాలు, పక్షులు ఇవన్నీ పుట్టుకొచ్చే వరసగా సర్వభూతాలు ఏర్పడ్డాయి. ఇది సృష్టి. కశ్యప ప్రజాపతి అనేవాడు ఒక లేకపోతే ఈ సృష్టి లేదు ఇవాళ. ఎందుకంటే దేవతలు ఆయన భార్య అదితి నుంచి పుట్టారు, దైత్యులు దితి నుంచి పుట్టారు, కద్రవ నుంచి నాగజాతి పుట్టింది, వినత నుంచి పక్షులు పుట్టాయి, మానవి నుంచి మానవులు పుట్టుకొచ్చారు, ఇలా ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్కళ్ళు పుట్టుకొచ్చారు. దీనిని ఏమన్నారు, సృష్టి రేష ప్రకీర్తిత, ఇదే సృష్టి అంటే. ఇలా సృష్టి క్రమక్రమంగా పెరిగిపోయింది. ఈ సృష్టి క్రమక్రమంగా పెరిగిపోవడంతో దేవతలకి దానవులకి యుద్ధం వచ్చింది. ఒకళ్ళనొకళ్ళు చంపుకోవాలనుకున్నారు. ఎవరికి బలం ఎక్కువ ఉంటే వాళ్ళు చంపుకోవాలి. రెండు పార్టీలు ఉంటే ఏ పార్టీ అయినా నేనే గెలవాలంటే నేనే గెలవాలని కొట్టుకుంటాయిగా, ఒకదాని ఒకటి తిట్టుకుంటూనే ఉంటాయి. ఆ పార్టీ ఉంటే ఈ పార్టీ తిడుతుంది, ఈ పార్టీ ఉంటే ఆ పార్టీ తిడుతుంది. అలాగే దేవతలు దానవులకి కూడా రెండు పార్టీలు కొట్టుకు తావడం మొదలెట్టే. దైత్యానాం బలిన సంతి నాయక యుద్ధ దుర్మదాహ. కొంతకాలం దైత్యులది పై చెయ్యి అయ్యింది. మంచి పొగరు కలిగిన వాళ్ళు రాక్షసులు, మహాబలవంతులు వాళ్ళు. అందులో మొట్టమొదటి వాడు హిరణ్యకశిపుడు, ఆ తర్వాత వాడి తమ్ముడు హిరణ్యాక్షుడు, ఆ వంశంలో విప్రచిత్తి, విచిత్తి, భీమాక్షుడు, క్రౌంచుడు ఇలా ఇలా పుట్టుకొచ్చారు. ఎప్పటికప్పుడు దేవసేనను చంపేవారు. విష్ణుమూర్తి అవతారాలు ఎత్తి వాళ్ళని చంపుతూ ఉండేవాడు. క్రమక్రమంగా రాక్ష సైన్యం పెరిగిపోయి దేవతల్ని మొత్తం తరిమవతలు పారేశారు. అప్పుడు ఇంద్రుడు రాక్షసుల చేతిలో పరాజితమైన తన సైన్యాన్ని చూచి గురువుగారి కాళ్ళ మీద పడ్డాడు. బృహస్పతి కాళ్ళ మీద, గురుదేవ బృహస్పతి ఈ సృష్టిలో గురువు రంజన్ న విద్యతే అన్నారు, గురువు కంటే గొప్ప అండమరొకటి లేదు. ఈ రాక్షస సైన్యం నుంచి మాకు విముక్తి ఎప్పుడు, విజయం ఎలా కలుగుతుంది, ఓ మంచి మార్గం చెప్పమంటే అప్పుడు బృహస్పతి ఇలా అన్నట్ట. ఉవాచహీనం వసైన్యం నాయకేన వినాసురా. దేవతలారా ఆలోచించండి, రాక్షసులకి ఎప్పటికప్పుడు మంచి బలవంతుడు ఎవడో ఒకడు నాయకుడు ఉంటున్నాడు. మీకు శాశ్వతంగా ఒక సేనాధిపతి లేడు. దేవతలకి సరైన సేనాధిపతి లేడు. దేవసేనాని ప్రభు ఇంద్రుడు ఉన్నాడు, కానీ ఇంద్రుడు పెద్ద గొప్ప సేనాధిపతి కాదు. కాబట్టి దీనికి ఒకటే, శాశ్వతంగా ఒక గొప్ప సేనా నాయకుడు కావాలి. ఓ మంచి సేనాధిపతిని వెతకండి. ఇప్పుడైతే లేడు. అటువంటి సేనాధిపతి కావాలంటే పరమేశ్వరుణ్ణి, ఈశ్వరుణ్ణి, కైలాసరాధుణ్ణి ఆయన్ని శరణు కోరండి, ఇది మంచి మాట అని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం మళ్ళీ రేపు యథాప్రకారంగా 6:30కి కలుసుకుంటాం. అవిద్యానామన్ ఓ బృహస్పతి, మాకు మంచి మార్గం చెప్పమని అడిగితే ఆయన చెప్పాడు, మీకు సరి అయిన సేనాధిపతి లేకపోవటమే లోటు. ఎప్పుడైనా ఒక నాయకుడు, ఒక గురువు ఉండాలి ప్రతి వ్యక్తికి. లేకపోతే కష్టాల్లోంచి బయటపడడం చాలా కష్టం. అందుకని పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళండి, భక్తి శ్రద్ధలతో ఆయన్ని ప్రార్థించండి, మీకు మంచి నాయకుణ్ణి ఇస్తాడు. ఆ నాయకుణ్ణి, సేనా నాయకుణ్ణి కొలిచి తద్వారా విజయం పొందండి అని బృహస్పతి సెలవివ్వగానే వీళ్ళంతా కైలాసానికి వెళ్ళారట. మంచి తాండవ నృత్యంలో ఉన్నాడు పరమేశ్వరుడు. అమ్మవారితో కలిసి విజృంభించి నృత్యం చేస్తున్నాడు. అప్పుడు ఆయన్ని భక్తి శ్రద్ధలతో స్తోత్రం చేశారట. నారాయణస్తం జగతాం సముద్భవస్తథాభవస్సైవ చతుర్ముఖో భవాన్ సత్వాది భేదేన తథాగ్ని భేదతో యుగాది భేదేన చ సంస్థితస్త్రధ అని. మహాత్మా, నిజానికి మూడు రూపాలతో సృష్టి స్థితులయ్యాలు చేయడానికి మీరు ముగ్గురు మూడుగా కనపడుతున్నారు, కానీ మీ ముగ్గురు ఆత్మ ఒకటే. వేదాలు ఉపనిషత్తులు కూడా ఏకం సద్విప్రాహ బహుధా భవంతి అని, దాన్నే బహుధా వదంతి అని కూడా అన్నారు. ఏదైనా ఒకటే సత్పదార్థం, సత్పదార్థం అంటే అన్నిటికీ మూలమైన ఒక పదార్థం, దివ్య పదార్థం, అది ఒకటే. దానిని అనేక నామాలతో ఉచ్చరిస్తున్నాం, అనేక రూపాలు ధరిస్తోంది అది. అలాగే ఒకే పరబ్రహ్మ స్వరూపం ఈ సృష్టి అంతటిని నిలబెట్టడానికి నారాయణ రూపంలో, తనలో తిరిగి కలుపుకోవడానికి శివరూపంలో, సృష్టి చెయ్యడానికి బ్రహ్మ రూపంలో దర్శనమిస్తున్నది. తర్వాత సత్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణములతో ఉన్నది. మూడు అగ్నులు, త్రేతాగ్నులు అంటారు, గుర్తుపెట్టుకోండి. గార్హపత్యము, ఆహవనీయము, ప్రాజాపత్యం అని మూడు అగ్నులు ఉన్నాయి. మన గృహస్థాశ్రమంలో రోజు మనం వెలిగించే అగ్నిని గార్హపత్యాగ్ని అంటారు. యజ్ఞములలో వాడే అగ్నిని ఆహవనీయాగ్ని అంటారు. ప్రజా సృష్టి అభివృద్ధి కోసం వాడే అగ్నిని ప్రాజాపత్యము అంటారు. ఈ మూడు అగ్నులు కూడా నీవే. ఇలా మూడు రూపాలతో, మూడు వేదాల రూపాలతో నిరంతరం దర్శనమిచ్చే మహాపురుషోత్తముడికి నీకు నమస్కారం చేస్తున్నాం. నిన్ను విశ్వేశ్వరుడని, రుద్రుడని, విభూతి స్వరూపుడని వేదాలు వర్ణిస్తున్నాయి. ప్రస్తుతం మాకు ఒక నాయకుడు కావాలని వచ్చాం. దైత్య వినాశనానికి ఒక సేనాధిపతిని ప్రసాదించు అన్నారు. ఇందులో ఒక అంతరార్థం ఉంది. దైత్యులు అంటే బయటకి కనిపిస్తున్న కేవలం హిరణ్యకశిపుడి వంటి రాక్షసులే కాకుండా మనలో ఉన్న ఈర్ష్య, అసూయ, ద్వేషాదులన్నీ కూడా రాక్షసులే. ఆసురి సంపద అంటారు. భగవద్గీతలో చూసారా, దంభో దర్పోభిమానశ్చ క్రోధం పారుష్యమేవచ, వరసగా చెప్పారు. ముందు దంభము, ఇది ఎక్కువగా వయస్సులో ఉన్నప్పుడు వస్తుంది, ఒక రకమైన అహంకారం, మూర్ఖత్వం. నా దగ్గర డబ్బు ఉంది, లేకపోతే నా దగ్గర ఇది ఉంది, నేను ఎవరి దగ్గర చెయ్యి చాచక్కర్లా, నా చెయ్యి పైన ఉండాలి. నిజం చెప్పండి ఒకసారి, మనం ఎవడో ఒకటి దగ్గర చెయ్యి చాచకుండా అడుక్కోకుండా బతుకుతుందా జీవితం? ఆఖరికి వాడి దగ్గరైనా అడుక్కోవాల్సిందే, పరమాత్మ దగ్గరైనా. కాబట్టి చెయ్యి చాచకుండా ఉంటున్నాను అనుకున్నవాడు ఎవడన్నా ఉంటే అంత మూర్ఖుడు మరొకటి లేడు అంటూ అంది వేదం. నేను చెయ్యి చాచకుండా హాయిగా బతకగలను, అందరూ నా దగ్గరికే రావాలని ఎవడన్నా అనుకోవడాన్ని దంభము అంటాం. ఓసారి ఒక ముష్టివాడు, అంటే సన్యాసి అయినటువంటి భిక్షుకుడు, సన్యాసిగా బతుకుతూ భిక్షుకుడు వృత్తితో బతకాలి, అది కొంచెం చాలా కష్టం. శంకరాచార్యుల వారి లాంటి మహానుభావుడు ఏకంగా ఇంటి నిండా బంగారం వర్షం కురిపించగలిగిన వాడు కనకధార స్తోత్రంతో ఆయన ముష్టిత్తుకు ఎందుకు బతికాడు అంటే అహంకారం నాశనం చేసుకుంటే గాని మోక్షం రాదు. అందుకని ఎప్పుడో ఒకప్పుడు ప్రతిగ్రహణం పుచ్చుకోవాలట. పుచ్చుకోవడం ద్వారా అహంకారం పోతుంది. దానం స్వీకరించకపోతే మానవుడికి పతనము అన్నారు. ఎందుకు దానం స్వీకరించాలి అంటే దాన స్వీకారం పతనాన్ని నిరోధించడానికి, దంభాన్ని తొలగించడానికి. అందుకే శంకరాచార్యుడు రామానుజుడు వీళ్ళందరూ అడుక్కోవడానికి గల కారణం అదే. అసలు ఇంకో రహస్యం చెప్పంటారా, ఉపనయనంలో ఫస్ట్ వటుడు ఏం చేస్తాడు? భిక్షకు బయలుదేరతాడు. సాక్షాత్తు కోటీశ్వరుడు అవ్వచ్చు, మూడు లోకాలు కొనియగలిగేంత డబ్బు ఉండొచ్చు వాడి దగ్గర, కానీ ఉపనయనం కాగానే చచ్చినట్టు. ఒరే నువ్వు ఏదో పెద్ద గొప్పవాడు అనుకుంటావేమో, ముందు ముష్టి ఎత్తుకోరా, అప్పుడే నువ్వు గొప్పవాడు అవుతావు అన్నాడు. అంటే మనిషిని ఎంత అహంకారం నుంచి అణగదొక్కేసిందో చూడండి వేదం. అహంకారం పరాకష్టం, మనిషిని పాడు చేస్తుందన్నమాట. నేను పుచ్చుకోను అని ఎవడన్నా అన్నాడంటే అటువంటి వాడు మోక్షానికి దూరం అవుతాడు. ఏదో ఒకటి పుచ్చుకో తీరాల్సింది. అలాగే నువ్వు రోజు అడుక్కోమని కాదు, నిన్ను ముందు నీలో ఉన్న అహంకృతి తొలగించాలి. అందుకని దంభము మొట్టమొదటిది. దర్పం, ఇక మీసం విలేసి ఏ నాకు పదవి ఉంది, నేనేదో ఫలానా చైర్మన్ని లేకపోతే మినిస్టర్ని, ఏమిటి మినిస్టర్, మినిస్టరు లేదు, బారిస్టరు లేదు, ఇదంతా చివరికి వేస్ట్ర వీడు. రెండు రోజులు పోయాక ఈ శరీరంలో ప్రాణం పోయాక ఈ మినిస్టర్ గారైనా ఆ రోడ్డు మీద పడుకోబెట్టవలసిందే, తీసుకెళ్లి శ్మశానంలో తగలబెట్టవలసిందే. కాబట్టి ఎవడైనా ఒకటి కింద కూర్చున్నా ఒకటి, పైన కూర్చున్నా ఒకటి, ఇంకో తోట కూర్చున్నా, ఈ ప్రాణం ఉన్న నాలుగు రోజులు మహారాజా మహారాజాని గౌరవిస్తారు, అడుగులకు మడుగులు ఉత్తరట్టు నటిస్తారు. పదవి పోయాక ఎలాగో తప్పదు వాడి గతి, చచ్చాకను తప్పదు. కాబట్టి దర్పము కూడా మనిషికి ఆసుర సంపద. అభిమానము దుర్యోధనుడిలో ఉన్నది అదే, అన్నిటికీ పట్టించుకునేవట. వాడు నా ఇంటికి వచ్చాడు, నన్ను గౌరవించరా. నేను వాడి ఇంటికి వెళ్ళా, గౌరవించరా. వాడు నవ్వాడు, అవమానించాడు. వీడు నన్ను చూసి లేవలా, అవమాని వాడు లేవకపోతే అవమానించినట్ట. ఏదో పాపం పెద్ద ఆయన రిటైర్ అయిపోయాడు, మూల కూర్చున్నాడు, అస్మాడు ఏం లేస్తాడు వచ్చినప్పుడల్లా. అదేం అవమానం అనుకోకర్లా. అలాగే గురువుగారు వస్తే ఊహుడు అబడప లేచి నిలబడక్కర్లా, కూర్చోవచ్చు, ఏం పర్వాలి. హాయిగా ప్రశాంతం కూర్చోవడం అంత ఉత్తమం లేదు. ఈ లేచి 100 సార్లు పైకి కిందకి గాజులు గలగలలాడించి శబ్దం చేయక్కర్లా. మన భక్తి మనలో ఉంటే చాలు. కాబట్టి లేవలేకపోతే అదేమి మనం పట్టించుకోవాల్సినంత క్రూర నేరం కాదు. ఓపికంటే అది వేరే విషయం అనుకోండి. అది అభిమానము. కొంతమంది అలా పట్టించుకుంటారు. దుర్యోధనుడు అందులో నెంబర్ 1. క్రోధము, కోపం. కోపం ఎంత ప్రమాదకరమైందో మన భక్తులకి వేరే చెప్పక్కర్లా. నిరంతరం క్రోధంతో సర్వనాశనం అయిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాపురాలు కూలిపోయాయి, మనుషుల శరీరంలో ఆరోగ్యాలు నశించిపోతాయి. సర్వపతనానికి క్రోధమే మూలకారకుడు. దుర్వాసుడు, విశ్వామిత్రుడు ఇలాంటి హేమహేమీలు క్రోధం ద్వారా భస్మం అయిపోయారు. చివరికి శక్తులన్నీ పోగొట్టుకున్నారు. అంచేత క్రోధము ఒక ఆసుర సంపద. పారుష్యం, కఠినముగా పలుకుట, అనరాని మాటలతో ఇతరులను తోలనాడి తిట్టడం. రోజు ఒక కొంతమంది ఉంటారు దిక్కుమాలిన మొగళ్ళు, పెళ్ళాన్ని అలా తిట్టినవాడు తిట్టినట్టే తిడతాడు, ఎందుకు తిడతాడో తెలియదు. కొందరు ఉంటారు పాపం దిక్కుమాలిన మొగుణ్ణి కొట్టిన వాడిని కొట్టినట్టే కొడుతూ ఉంటారు. ఇవన్నీ పారుష్యాలు. వాళ్ళ వాళ్ళ పూర్వజన్మ సుకృతాలను బట్టి ఇంక అలా అంటూనే ఉంటారు. నేను వచ్చాను కాబట్టి నీకు డబ్బు వచ్చిందిరా అంటుంది ఒక ఆవిడ రోడ్డు మీద పోగొండి, లేకపోతే వాడికి బతుకులేదట. అలా ఏదో ఒకటి మొత్తం మీద అంటూనే ఉంటారు కొంతమంది. యొక్క లక్షణం అది, ఆ గెలడం. ఇలా పరుషంగా మాట్లాడటం కూడా అసుర సంపద. అజ్ఞానము, దాంభికము, ఈ ఆసుర సంపదలను అదుపులో పెట్టడానికి ఒక సేనాధిపతి అవసరం. ఆ సేనాధిపతిని ఇమ్మన్నారు ఇప్పుడు వీళ్ళు ఇంతకీ. సేనాపతిమ్నో దేవేశ దేహి దైత్యవధాయ వై దేవానాం బ్రహ్మముఖ్యానామేతదేవహితం భవేత్. ఓ దేవేశ్వర, పరమేశ్వర, దైత్యుల్ని నాశనం చెయ్యడానికి, విజయం పొందడానికి ఒక మంచి సేనాధిపతిని మాకు ప్రసాదించు. మా దేవతలందరికీ, ఆఖరికి బ్రహ్మగారికి కూడా ఇదే కోరిక. వీళ్ళందరి ప్రార్థన విన్నాడు రుద్రుడు. దేవతలారా, మీకు సేనాధిపతిని ఇస్తాను, ఏం భయపడకండి. అది మామూలు సేనాధిపతి కాదు, యోగాదీనామచింతయన్, మహాయోగంతో, యోగతత్వంతో, యోగాభ్యాసంతో కూడా దొరకనటువంటి ఒకనొక తత్వం మీకు సేనాధిపతిగా పుడుతుంది. అంటే యోగులు కూడా ధ్యానంతో పొందలేని ఒకనొక దివ్య శక్తి మీకు సేనాధిపతిగా ఉంటుంది. యోగులు పొందలేని శక్తి కాబట్టి అసుర సంపదను నాశనం చేయగలదు. మనలో ఉన్న రాక్షసత్వం పోవాలంటే, పైన చెప్పిన భయంకర క్రూర లక్షణాలు పోవాలి అంటే, ఖచ్చితంగా అది సాధారణ శక్తి అయితే పనికిరాదు, అసాధారణ శక్తి అయి ఉండాలి. అది యోగ శక్తి. యోగులు నిరంతరం తపస్సు వల్ల, సాధన వల్ల కూడా తమ భావనలలో పొందలేని దివ్యతత్వం అయి ఉండాలి. అటువంటి తత్వం మీకు సేనాధిపతిగా పుడుతుంది అని పలికి శివుడు తన శరీరంలో ఉన్న ఒకనొక శక్తిని సాధనతో మధించాట. అది మొట్టమొదటి కుమారస్వామి అవతారం. తర్వాత చాలాసార్లు అవతరించాడు, అది వేరే విషయం. క్షీరసాగరం మథనం చేశారు పూర్వం దేవదానవులు. అలాగే శివుడు కూడా యోగాభ్యాసంతో తనలో ఉన్న శక్తిని కదిలించాడు. అప్పుడు ఆ శక్తిలో నుంచి ఒక కాంతి స్వరూపం బయటకు వచ్చింది. అదిగో ఆ కాంతి ఒక రూపధారణ చేసింది. జ్ఞానంతో, సహజ శక్తితో పుట్టింది అది. అదే దేవసేనాధిపతి కుమారస్వామి రూపం. మొదట్లో చాలా రూపాలతో ఉండేది. ఉత్పత్తిస్తస్య రాజేంద్ర బహురూపా వ్యవస్థిత మన్వంతరేష్వనేకేషు దేవసేనాపతే కిల. ఈ దేవసేనాధిపతి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క రకంగా పుడతాడు. ఈ శక్తే ఓసారేమో పార్వతీపుత్రుడిగా వచ్చి రెల్లుగడ్డిలో చేరి ఆరుముఖాలతో కృత్తికల దగ్గర పాలు తాగింది. ఒకప్పుడు స్వతసిద్ధంగా సైన్యం మధ్యలోంచి పుట్టింది. భండాసురుడి సైన్య సమయంలో ఒక రూపంతో పుట్టింది. ఇలా అనేక రూపాలతో అనేక అవతారాలు ఎత్తింది ఈ ఒక్క రూపమే. మొత్తం మీద ఎన్ని అవతారాలు ఎత్తినా ఎన్ని రకాలుగా పుట్టినా రూపం మాత్రం అదే స్కందుడు, అదే కుమారస్వామి. విష్ణుమూర్తి 22 అవతారాలు ఎత్తాడు. అయితేనే ఆయన విష్ణువేగా, రాముడిగా పుట్టని, కృష్ణుడిగా పుట్టని, ఇంకో రకంగా పుట్టని. మళ్ళీ ఈ అవతారాలు కూడా మన్వంతరాలలో కొంచెం భేదాలతో అటు ఇటు ఉన్నప్పటికీ మొత్తం మీద అవతారం అదే. అలాగే కుమారస్వామి కూడా చాలాసార్లు అనేక కల్పాలలో అనేక రకమైన అవతారాలు ఎత్తాడు. ఆ తర్వాత ఆయన రాక్షస సైన్యాన్ని నాశనం చేస్తాను, కానీ నాకు క్రీడకి ఒక తోడు కావాలి, మంచి నాయకుల్ని, వీరుల్ని ఆడుకోవడానికి అనుచరులుగా ఇవ్వండి అన్నాడు బ్రహ్మాది దేవతల్ని. అసలు ఎప్పుడు ఒంటరిగా ఏ పనికి వెళ్ళకూడదండి, గొప్పవాళ్ళు ఎప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళకూడదని. భగవంతుడు కూడా అందుకే ఒంటరిగా వెళ్ళాడు కూడా, విశ్వక్సేనుడు, గరుత్మంతుడు, అలాగే శివుడైతే ప్రమదగణాలని వెంట పెట్టి కడతారు. అలాగే ఉపన్యాసానికి వచ్చినప్పుడు గురువులు కూడా ఒంటరిగా రాకూడదు. శాస్త్ర ప్రకారం అయితే కూడా కాస్త జయ విజయులు ఉండాలి ఎవరో ఒకళ్ళు. ఆ జయ విజయులు కొంచెం తిక్కలేని వాళ్ళు అయి ఉండాలి. మళ్ళీ నువ్వేమిటి, నేనే జయ విజయులు, నువ్వే జయ విజయుడివి, నేనే గురువుని అనకుండా ఉండేవాడు ఉండాలి వాడి. అలాగే ఇప్పుడు సేనాధిపతికి సహాయం చేసేవాడు కావాలి. అందుకని బ్రహ్మాది దేవతలను అడిగితే బ్రహ్మగారు అన్నారు, నువ్వా రుద్రస్వరూపుడివి, నీ అంత గొప్పవాడికి మేము అనుచరుల్ని క్రీడ కోసం సృష్టి చేసి ఇవ్వగలమా? మహాదేవ మహాదేవ మా వల్ల కాదని మళ్ళీ వెంటనే శివుడికేసే తోశారట. స్వామి ఆ పాటలేదో నువ్వే పోడు అని. పరమేశ్వరుడు నవ్వాడు. దదామితే క్రీడనకంతు కుక్కుటం, కొంచెం సౌండ్ తగ్గించమా, తథానుగౌ శాఖ విశాఖ జన్యో. నాయన నీకు ఆడుకోవడానికి ముందుగా ఒక జంతువుని ఇస్తున్నా, అది కోడి, కోడితో ఆడుకో. అంటే ఇంట్లో కోళ్ళు పెంచేవాళ్ళందరూ మేము కుమారస్వాములు అనుకుంటున్నారు కదా, ఆయన కోడిని పెంచుతాడు, నెమల్ని పెంచుతాడు. మొట్టమొదట కోడిని ఆట వస్తువుగా ఇచ్చారు. మరి పక్కన అనుచరులు ఉండాలిగా, ఎప్పుడు కూడా ఉండే, ఇంకా సైన్యం చాలా ఉండొచ్చు, ఏకాంత భక్తులు ఉండాలి కూడా. ఆ ఏకాంత భక్తులు ఎవరు అంటే శాఖుడు విశాఖుడు అని ఇద్దరిని సృష్టించి, ఒరే శాఖ విశాఖ ఈ కుమారస్వామికి కూడా ఉండండి, కుడి ఎడమ చేతుల్లాగా, దక్షిణ వామహస్తాల్లాగా అన్నాడు. ఆ ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరు కుమారస్వామి రూపాలే, అందుకే కుమారస్వామిని విశాఖుడని శాఖుడని పిలవడంలో రహస్యం. ఆ పక్కనుండే శక్తులు అన్నమాట అవి. తర్వాత ఏం చేశాడు, వాహనంగా నీకు నెమలినిస్తున్నానన్నాడు, ఈ ఇద్దరితో ఆడుకో, కోడినేమో చేతిలో పెట్టుకో సరదాగా, వాహనంగా నెమలిని తీసుకో, ఈ దేవతలందరికీ సేనాధిపతిగా ఉండు. సేనాని అంటే ఇక నువ్వే, ప్రత్యేక దేవసేనాని అని కూడా అనక్కర్లా, సేనాని అంటే కుమారస్వామి అని అర్థం. ప్రజలు నిన్ను తమ సేనాధిపతిలో కూడా చూసుకుంటారు. అందుకే మహారాజులు సేనాధిపతిని నియమించేటప్పుడు ఒరే కుమారస్వామి అంతటి వాడివికా అని పలుకుతూ ఉంటారు నాయన అని పలికి, ఆ మహాదేవుడు సనాతన దేవుడు స్కందుణ్ణి సేనాధిపతికి అభిషేకించారు. దేవతలంతా ఆయన గుణములు ఇలా కొనియాడారట, భవస్సదేవ సేనానీహి మహేశ్వర సుత ప్రభో షణ్ముఖ స్కంధ విశేష కుక్కుట ధ్వజ పావకే. ఓ మహేశ్వర పుత్ర, మా అదృష్టవశాత్తు శివుణ్ణి ప్రార్థించగానే నిన్ను మాకు సేనాధిపతిగా ఇచ్చాడు. ఆయన ఆరు ముఖాలు ఉన్నవాడివి, స్కందుడివి, విశ్వేశ్వరుడివి, కోడిని జెండా మీద పెట్టుకున్నవాడివి, అగ్నిపుత్రుడివి, దేవసేనానివై మమ్మల్ని రక్షించు, శత్రువుల్ని జయించు, ఇంద్రియాలు అదుపులో పెట్టేలా చెయ్యి. స్కందహ అంటే భుజము అని కూడా అర్థం. నువ్వు మా అందరికీ ఒక భుజంలా తయారవు. బాలగ్రహములు అని కొన్ని ఉన్నాయి, చిన్నపిల్లవాడు పుట్టినప్పటి నుంచి 12 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళని పీడిస్తాయి. వీటిని బాలగ్రహాలు, అరిష్ట దేవతలు అంటారు. చిన్నప్పుడు పిల్లలకు చాలా ఉన్నాయి తెలుసుగా మీకు, పోలియో అని, తర్వాత మశూచికం అని, ఈ టైఫాయిడ్లని, అమ్మవార్లు పోయడాలని, ఇవన్నీ పిల్లల్ని పీడించే రోగాలు. వీటిని బాల అరిష్టాలు అంటారు. ఇవి దాటడం పిల్లలకి చాలా కష్టమే. ఎన్ని మందులు అందులో అందుబాటులోకి వచ్చినా ఎప్పటికప్పుడు ఏదో రకంగా పిల్లల్ని కబళించి పీడించే భయంకర వ్యాధులు. ఈ వ్యాధులన్నిటినీ అదుపులో పెట్టడానికి నువ్వే నాయకుడిగా ఉండు. అందుకే ఇతడికి ఏమని పేరు అంటే బాలగ్రహానుగా. బాలగ్రహాలకి స్వామి విను. పూర్వం అందుకే షష్ఠి, పంచమి, చతుర్థి తిథులలో కుమారస్వామిని పూజ చేసి ఆ కుంకుమ కుర్రవాళ కలియుగంలో మనం పట్టించుకోం. కానీ సాధారణంగా నేను తెలంగాణ ఏరియాలో, తమిళనాడు ఏరియాలో చూసే, తమిళనాడులో బాగా సుబ్రహ్మణ్య పూజ ఎక్కువ. అక్కడ చిన్నపిల్లల చేత సుబ్రహ్మణ్య పూజ చేయించి పసుపు కుంకాలు కలిపి ఇంటి చుట్టూ పోయిస్తారు, వేపమండలు కడతారు, ఆ తర్వాత చిమ్మిని నైవేద్యం పెట్టి పిల్లలందరికీ పెడతారు. చాలామందిని చూశాను ఈ పూజ చేయించిన వాళ్ళ ఇళ్లలో పిల్లలకు అనారోగ్యం రావడం చాలా తక్కువ. కంపారిటివ్గా చేసిన వాళ్ళ ఇంట్లో కంటే చెయ్యని వాళ్ళ ఇళ్లలోనే బాలల రోగాలు ఎక్కువ ఉంటాయి. సరే, అనేక అనేక కర్మయోగాలు ఉంటే ఎన్ని చేసుకున్నా అంత తేలిక కాదు అందులోంచి బయటపడటం. ఏది ఏమైనా ఆ భగవంతుడి నిజమైన భక్తి విశ్వాసాలతో శ్రద్ధతో కొలిస్తే ఈ బాల అరిష్టాలు తొలగుతాయి. అన్నిటికీ మించి ఆయన క్రౌంచ పర్వతం భేదించాడు. క్రౌంచ పర్వతము అంటే మనలో పెనవేసుకున్న మూర్ఖత్వము అని అర్థం. క్రౌంచం అంటే మూర్ఖత్వము. మూర్ఖత్వం యొక్క లక్షణం ఏంటంటే పిచ్చ వాదన, పిడివాదన చేసే పట్టాలు. ఎన్ని చెప్పినా వింటదండి, కొంతమంది అన్నీ వింటాడు, మళ్ళీ వాడు చెప్పిందే అంటాడు. ఇదో పెద్ద గొడవ. ఆ చెప్పింది శాస్త్రం అయితే ఎలాగో గొడవలేదు. ఇప్పుడు హారతి ఇలా తిప్పాలి అంటే శాస్త్రమేగా, ఇంకా అది పిచ్చవాదన అవ్వదు. హారతి ఇచ్చేటప్పుడు గంట కొట్టాలి అన్నాం, అది శాస్త్రం కాబట్టి అది పిడివాదన అవ్వదు. గంట ఎందుకు కొట్టాలి, ఏం గంట ఎందుకు కొట్టాలి, కర్ర ఎందుకు కొట్టకూడదు అంటే అది పిడివాదన. ఇలాంటి వాదన చేసేవాళ్ళు ఉంటారు, తినేస్తారు బాబోయ్. కొంతమంది విసుగొచ్చేస్తున్నాడు మనకు ఆ మాట ఆయేటప్పుడు. ఎందుకు రా బాబుని, మౌనంగా ఊరుకుంటే కిక్కురు మనకుండా ఊరుకుంటే లాభం. మౌనే అయిన కల హో నాస్తి, మౌనంగా ఉంటే యుద్ధం రాదు, లేదా తగాదా. వాదోపవాదాలు అలవాళ్ళు అదే కదా, వాదముతో వ్యర్థమైన యుద్ధాలు వస్తాయట. వాదున వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతి, వాదు వల్ల కీడు తప్ప మరొకటి రాదు. అందుకని వ్యర్థవాదమును క్రౌంచము అంటోంది వేదం. కాబట్టి కుమారస్వామి క్రౌంచ పర్వతం అనే ఒక పర్వతాన్ని పగలగొట్టాడు. మనకి శ్రీశైలం దగ్గర ఉన్నదే క్రౌంచ పర్వతం అంటే, అక్కడ శిఖరం పగిలి శిఖర దర్శనం దగ్గర పాలధార పంచధార అని ఉంటుంది, అక్కడ ఒక ముక్క ముక్క పగలగొట్టాక అది లోతయ్యింది తర్వాత. అది ఇలాంటి పిడివాదమునకు చిహ్నం. కుమారస్వామి క్రౌంచ పర్వత భేదనము చేశాడు అంటే స్థూలముగా కొండని పగలగొట్టాడని ఒక అర్థం. సూక్ష్మంగా అయితే మనలో మూర్ఖత్వపు వాదోపవాదములు చేసే దరిద్ర లక్షణమును ధ్వంసం చేశాడు. అంటే మీరు నిజంగా కుమారస్వామిని పూజిస్తే ఏమిటనమాట, ఇంకా వ్యర్థ ప్రసంగం, వాదోపవాదాలతో జీవితం గడపరు అని అర్థం. అది ఇప్పుడు ప్రమాదం. అందుకని ఓ క్రౌంచ భేదక నీకు నమస్కారం. కృత్తికాపుత్ర, కృత్తికాపుత్రుడు అంటే అపవాదమును తొలగించువాడు అని అర్థం. పూర్వం సప్త ఋషులు తమ భార్యలతో కలిసి యజ్ఞం చేశారు లోకశ్రేయస్సు కోసం. లోకశ్రేయస్సు కోసం యజ్ఞం చేస్తున్నప్పుడు అసలు ఎప్పుడైనా యజ్ఞం అంటే భార్య ఉండాలి, భార్య బతికి లేకపోతే వాడు యజ్ఞానికి అనర్హుడు.
అందుకే యజమాని పక్కన భార్య ఉంటేనే చేయిస్తారు చూడండి మీరు. మనం అదేమిటో ఊరు వెళ్ళాం, ఉజ్జయిని వెళ్ళాం, ఓంకారం వెళ్ళాం, బాలకృష్ణ గారి పక్కన సరోజిని ఉంటేనే ఆవిడతో కలిపి యజ్ఞం చేయించాడు అక్కడ. లేకపోతే ఎవరో ఒక దంపతుల చేత గరిట తాకించి చేయించాలి, తప్పదు అది నియమం. మహామహాయాగాలు ఏవైనా సరే అశ్వమేధ యాగం కానీ, ఇదిగో రేపు మహాలక్ష్మి యాగము భాగవత యాగము చేయబోతున్నాం ద్వారకలో, అప్పుడు మంత్రం చదివేవాడికి పెళ్ళవక్కర్లా. పురోహితులందరూ లేకపోతే ఋత్విక్కులందరూ భార్యను తీసుకురాకపోతే యజ్ఞం చేయకూడదంటే అది ప్రమాదం. ఇంకా అక్కడి నుంచి రేపటి నుంచి గుళ్ళోకి వచ్చేటప్పుడు అర్చక స్వాములు కూడా మీ ఆవిడ లేకపోతే పూజ చేయడానికి పనికిరారంటారు అంటారు, లేనిపోయిన గొడవ. వాళ్ళు ఇంటి దగ్గర ఉంటే చాలు, చేయించుకునేవాడికి కావాలి పెళ్ళం పక్కన, ఏది యజ్ఞం. అంచేత యజ్ఞం చేసేటప్పుడు పక్కన భార్య ఉండాలి కనుక సప్తఋషులు స్వయంగా యజ్ఞం చేయాలి కనుక అప్పుడు వాళ్ళు పక్కన భార్యలతో కూర్చున్నారు. వశిష్ఠుడు అరుంధతితో ఉన్నాడు, తక్కిన వాళ్ళు కూడా మహానుభావులు, వాళ్ళు వాళ్ళ తమ భార్యలతో ఉన్నారు. ఈ అగ్నిహోత్రుడికి దిక్కుమాలిన బుద్ధి పుట్టింది, ఎంత అందంగా ఉన్నారు ఈ సుందరీమణులు అనుకున్నాడు. ఈ సుందరీమణుల మీద వ్యామోహంతో ఆయనకు ఆకలి పోయిందట, ఆకలి ఉండదు దాహం ఉండదు నిన్ను చూస్తుంటే అనే పాట ఇలా పుట్టింది. ఈ భార్య కనిపెట్టింది స్వాహాదేవి. అగ్నిహోత్రుడికి చంద్రుడికి సూర్యుడికి నిజానికి పరస్త్రీయుల్ని ముట్టుకున్నా దోషం ఉండదు, ఎందుచేత వాళ్ళు దేన్నైనా ముట్టుకోగలిగే అందరిలో ఉండే వాళ్ళు. అయినా సప్తఋషుల భార్యలు వీళ్ళు, వీళ్ళే మామూలు వాళ్ళు అయితే పర్వాలా, వీళ్ళు అగ్నిని కూడా భస్మం చెయ్యగలిగేంత గొప్ప వాళ్ళట. మా ఆయన వీళ్ళ మీద వ్యామోహం చెందాడు కర్మగాలి, వీళ్ళు అగ్నిని కూడా కాల్చేసి కొత్త అగ్నిని సృష్టిస్తారు అని భయపడి స్వాహాదేవి ఒక్క వశిష్ఠుడి భార్య అరుంధతి రూపం తక్క తక్కిన భార్యల రూపాలు తానే ధరించి భర్తని సంతోషపెట్టింది. ఇది అగ్నికి తెలియక ఓహో ఆరుగురు ఋషుల భార్యలు నా మీద వ్యామోహంతో వచ్చారనుకున్నాడు ఆయన. ఆ నోట ఈ నోట ఋషులకి తెలిసింది, వాళ్ళు కూడా తమ భార్యలు నిజానికి ఆ భార్యలు ఎంతో ఉత్తమురండ్రే కదా. అయినా వాళ్ళు తొందరపడి దిక్మాల మొగుళ్ళు ఉంటారు కొంతమంది, ఊహ మా చీటికి వాటికి పెళ్ళాన్ని కొట్టడం తెట్టిన అనుమానించడం సరే, వీళ్ళు తొందరపాటుతో వదిలేశారు పెళ్ళాన్ని. అసలు ఏ వ్రణము మాయడలేదు నింద కలిగిన వారించుటే రీతియో, మేము ఏ తప్పు చేయలేదు, అసలు ఏ పొరపాటు లేదు మా దగ్గర, మాకు నింద కలిగింది, ఇందులోంచి ఎలా బయటపడ్డం అనుకుంటూ ఉంటే అప్పుడు ఆకాశవాణి అందట, మీరేం బాధపడకండి, ఇది కాలప్రభావం, కాలప్రభావం వల్ల ఎంత గొప్ప వాళ్ళకైనా నిందలు వస్తాయి, ఆ నిందకి భయపడకండి, ఏ తప్పు చెయ్యకపోయినా మహానుభావులైనా జ్ఞానులైనా యోగేశ్వరేశ్వరులైనా విష్ణువుకి సీతాదేవికే వచ్చింది. మానవులు ఉన్నారే ఏదైనా అంటారు గుర్తుపెట్టు, లేచి నిలబడితే నిలబడ్డాడు అంటారు, కూర్చుంటే కూర్చున్నాడు అంటారు, తింటే తిన్నాడు అంటారు, తినకపోతే తినలేదంటారు, ఏదో ఒకటి అంటారు, పట్టించుకోకూడదు. అందుకే జ్ఞాని ఎప్పుడు కూడా డోంట్ కేర్ అన్నట్టుగా ఉండాలి. లేకపోతే మాండవీయుడు లాంటి మహామునులకి కొరత రావడం ఏమిటి, ధర్మరాజాదులకే కష్టం రావడం ఏమిటి, ఇది కాలప్రభావం. మీరేం బాధపడకండి, శివపుత్రుడు రెల్లుగడ్డిలో మీకు దొరుకుతాడు, ఆయనకి పాలివ్వగానే మీకు శాప విముక్తి, శాశ్వతంగా మీ వల్ల ఆయనకి పేరు, ఆయన వల్ల మీకు పేరు అనగానే ఎక్కడ దొరుకుతాడా శివపుత్రుడని వెతుక్కుంటూ వెళ్ళారట. అలా వెళ్ళగా వెళ్ళగా ఒక చోట రెల్లుగడ్డిలో ఈ శివవీర్యం కొట్టుకురావడం, అందులో కుమారస్వామి పుట్టడం, పుట్టి పుట్టగానే ఆ బాబుని చూసి నా కుమారుడు అయి నా కుమారుడు అయి అన్నారట. ఎవరికి వాళ్ళే హీఈస్ మై సన్ అన్నారు, మైక్ టైసన్ లాగా. అనగానే ఒక ఆవిడ లేచి నేనే పాలిస్తానంది, కాదు నేనే ముందు పాలిస్తానంది ఇంకో ఆవిడ. ఎవరికి వాడే పాలిస్తామంటే మేము ఇస్తామంటే మేము ఇస్తామని కొట్టుకోవడం మొదలెట్టారు. కుమారస్వామి గొప్పవాడు కనుక కొట్టుకోకండి, ఆరుగురు దగ్గర ఒకేసారి పాలు తాగుతానని ఆరు ముఖాలు ధరించి ఆరు ముఖాలతో వారి ఆరుగురు దగ్గర పాలు తాగాడు. అదిగో ఆ రకంగా షణ్ముఖుడు అయ్యాడు, ఆ ఆరుగురు మాతృకలకి ఆనందం కలగజేశాడు. అందుకే కృత్తికాసుత మాతృజ, కృత్తికల ఆరుగురికి పుత్రుడివై వారి పాలు తాగి వారికి శాపవిముక్తి కలగజేసి వారందరికీ శాశ్వతంగా కీర్తి బ్రహ్మానందం కలిగించిన మహానుభావ నీకు నమస్కారం. అంటే కృత్తికాసుత్రుడు అంటే అపవాద విదూరుడు. మనకి ఏదైనా అపవాదం కలిగితే వెంటనే కుమారస్వామికి దండం పెట్టుకోవాలి. చెయ్యని పనికి చేశాడు అనే నింద పడుతూ ఉంటే అటువంటిప్పుడు ఆ మహానుభావుడిని కలుసుకుంటే వెంటనే ఆ నింద తొలగిపోతుందిట. అది కృత్తికాసుత్రుడు అంటే. మనకి మాతృత్వం కలగజేసేవాడు కూడా ఆయనే. నాగప్రతిష్ఠ చేసిన వాళ్ళకి చాలామందికి సంతానం కలుగుతుంది. ఎన్ని ఉపాసనలు చేసినా సంతానం కలగని మహాదౌర్భాగ్య స్థితిలో ఉన్నవాడు ఇక చిట్ట చివరిగా నాగప్రతిష్ఠ చేయమన్నారు. అలా నాగప్రతిష్ఠ చేసిన వెంటనే సంతానం ఇచ్చేవాడు గనక మాతృజ కుమార తల్లి నుంచి పుట్టి తద్వారా ప్రతి మాతృమూర్తిని నిజమైన మాతగా చేసేవాడా నీకు నమస్కారం. భూత గ్రహపతి శ్రేష్ఠ పావకి ప్రియ దర్శన మహాభూతపతే పుత్ర త్రిలోచన నమోస్తుతే. భూతగ్రహాలన్నిటికీ ప్రభువు నువ్వు, అగ్నిపుత్రుడివి. తర్వాత ప్రియదర్శన, ఒక్కొక్కడిని చూస్తే చూడబుద్ధి వస్తుంది, ఒక్కొక్కడిని చూస్తే అసహ్యం కలుగుతుంది. నిన్ను చూచే కొద్దీ ఇంకా 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 చూడాలి అని అనిపిస్తున్నది. అంత ముద్దుగా కనపడతావు, అటువంటి నీకు నమస్కారం. ఏమందం అండి నిజంగా చూడండి. ఒక్కోసారి ఈ అయ్యప్ప స్వామి గుడికి అవతల గోడ మీద వేశారు ఈటి బుచ్చుకున్న కుమారస్వామిని. ఇప్పుడు ఉపన్యాసం అయ్యాక చూడండి, ఇప్పుడు పరిగెత్తకండి, ఎంత ముద్దు వచ్చేస్తుందో రూపం. ఆహాహా, కొడుకంటే ఇలా ఉండాలనిపిస్తుంది కదా, అంత ముద్దుగా ఉంటాడు ఆయన. అందుకని ప్రియదర్శనుడు. పార్వతీదేవి వదలలేకపోయింది, శివుడు ఆయన్ని వదలలేక భూలోకానికి వచ్చాడంటే ఆయన ఎంత అందంగా ఉన్నాడో ఆలోచిద్దాం. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం శివపురాణాదులలో, కుమారస్వామి అలిగి భూలోకానికి వచ్చేస్తే తండ్రి తట్టుకోలేక శివుడు బాబోయని పైన నుంచి ముసలాయన వేషం వేసుకుని, రిటైర్ అయిపోయిన ముసలాయన వేషంలో వచ్చాడు వృద్ధ మల్లికార్జునుడు ఆయనే. కాబట్టి ఆ రూపం అటువంటిది. అందుకని ప్రియదర్శనా అన్నారు. మనలో మనస్సులో ఒక రకమైన సత్వగుణం ఉంటే మనల్ని కూడా చూడాలని వస్తారట జనం, లేకపోతే దిక్కుమాలాడి వీడిని దిగులో చూడడం అనుకుంటారు. ఒక్కొక్కళ్ళు ఏం ఉండదా, పెద్ద అందంగా ఉండడా, అయినా చూడడానికి అడతాం, అట్రాక్షన్ ఏమిటో తెలియదు. ఒక్కొక్కడి దగ్గర ఏమి సరైన లక్షణం లేకపోయినా వాడికే ఓటేసి మళ్ళీ వాడిని ఎందుకు ఎన్నుకుంటున్నావు అంటే అదేదో తెలియని ఒక అనొక శక్తి ఉందన్నమాట, అట్రాక్షన్ అంట దాన్ని, ఆకర్షణ. అదే ప్రియదర్శనత్వం. మహాత్మ అటువంటి నీకు నమస్కారం. మహాభూతపతి అయిన పరమేశ్వరుడికి కుమారుడివి, అందుకే శాశ్వతంగా కుమారుడు. అసలు విచిత్రం ఏంటంటే శివకుమారుడు అయినా ఆయన్ని కుమారా కుమారా అని అంటారు, అందరికీ కుమారై ఆయనే. అటువంటి నీకు నమస్కారం. పుత్ర త్రిలోచన, ఈయన కూడా మూడు కళ్ళు ఉన్నవాడే, అటువంటి నీకు నమస్కారం అని ఈ విధంగా స్తుతించగా స్తోత్రం విని కుమారస్వామి అలా పెరిగిపోయాడు, 12 మంది సూర్యుల వలె పెరిగిపోయాడు, మహాకాంతితో ఉన్నాడు. అదిగో ఆ మహాత్ముడు మొదటి మన్వంతరంలో కుమారుడు అనే పేరుతో ఉన్నాడు, రెండవ జన్మలో కృత్తికల చేత పెంచబడి కృత్తికాపుత్రుడయ్యాడు, మూడవ జన్మలో అగ్ని నుంచి పుట్టి అగ్నిపుత్రుడయ్యాడు, 4వ జన్మలో సప్తమాతృకల పుత్రుడై మాతృకాపుత్రుడయ్యాడు, ఆ తర్వాత పార్వతీ పుత్రుడై పార్వతీ తనయుడయ్యాడు. ఇన్ని రకాలుగా అందరికీ పుత్రుడై పుట్టాడు ఒకే కుమారస్వామి. వీళ్ళందరూ గుహుడికి తల్లులే. ఆత్మవిద్యా స్వరూపుడు ఆయన. ఆత్మవిద్యామృతం గుహ్యం అంటారు. కుమారస్వామి తత్వము అంటే ఆత్మవిద్య, అది జ్ఞానము వల్ల వచ్చే అనుభవం. జ్ఞానము వల్ల మానసికమైన ఆనందం కలిగితే దానిని ఆత్మవిద్య అంటారు. మానసికమైన ఆనందాలు చాలా ఉన్నాయి. ఇంటికెళ్ళగానే టీవీ పెట్టుకుంటే మీకు ఆనందం కలగచ్చు, అది మానసిక ఆనందం అని అనడానికి లేదు. ఏదో శరీరం కదులుతుంది తప్ప, అబ్బని తీయని దెబ్బ పాటకి శరీరం స్టెప్స్ వేస్తుంది కానీ మనస్సు ఎక్కడ కదులుతుంది? మనస్సు కదలాలి అంటే ఒక దివ్య అలౌకిక ఆనందం కలగాలి. ఆ రకమైన మానసికానందం కలిగిన తత్వాన్ని కుమారస్వామి అంటారు, గుర్తుపెట్టుకోండి.
స్వయం స్కందో మహాదేవ సర్వ పాప ప్రణాశనక తస్య షష్ఠీం తిథిం ప్రాదాదభిషేకే పితామహక.
ఈ స్కందుడు సర్వ పాప ప్రణాశన, సమస్త పాపాలు తొలగించేవాడు, పాపపుట ఆలోచనలను తొలగిస్తాడు. పాపము చెయ్యక్కర్లా, లోపల చెయ్యాలనే ఆలోచన వస్తే ఆ ఆలోచన ఒక మొలక. వేప చెట్టు ఎంత చంపినా మళ్ళీ లేచిపోతుంది. అందుకే అడుగున విత్తనంతో సైతంగా బద్దతో సైతంగా లాగేయాలి, వేళ్లతో పేకాలి, సమూలంగా నాశనం చేయాలి. పై పై కొమ్మలు నరుగుతుంటే మళ్ళీ చెట్టు పెరుగుతూనే ఉంటుంది. అలాగే మనలో పాపపుట ఆలోచనలకు మూలం ఉంటుంది లోపల, ఆ ఊహ. ఆ ఊహ నాశనం అయితే ఆలోచనే పుట్టదు, అప్పుడు పాపం చెయ్యం. అవి నాశనం చేయకుండా ఎన్ని చేసినా ఎక్కడో ఒక చోట మళ్ళీ పాపబుద్ధి పుడుతూనే ఉంటుంది. ఆ ఆలోచనలను సమూలముగా నాశనం చేసే తత్వాన్ని ఏమంటారు, స్కందుడు అన్నారు. ఆయన సరిగ్గా షష్ఠీ తిథి నాడు పుట్టాడు, అభిషేకం కూడా షష్ఠి నాడే వచ్చిందిట. తస్య షష్ఠీం తిథిం ప్రాదాత్ అభిషేకే పితామహః. పితామహుడు అంటే బ్రహ్మదేవుడు ఈయనకి అభిషేక తిథిగా షష్ఠిని నిర్ణయించాడు. అందుకే షష్ఠీ తిథి నాడు ఆయనకి అభిషేకం జరగడం వల్ల ఆయనకి షష్ఠి ప్రీతి, అది సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలువబడింది. రేపు డిసెంబర్లో మార్గశిర మాసంలో వస్తుంది కదా, ఆ షష్ఠీ తిథి ఆయనకి ప్రీతిపాత్రం. ఎవరికైనా డబ్బు కావాలనే కోరికుంటే ఏం చేయాలి, పిల్లలు కావాలనే కోరికుంటే ఏం చేయాలి, ఈ 49వ శ్లోకంలో చెప్పారు. మా కోసం కాకపోయినా మా గురువుగారి పీఠానికైనా డబ్బు కావాలండి అని కోరుకున్న వాళ్ళు ఈ వ్రతం చేయాలి. ఏతాం ఫలాశనో యస్తు క్షయేన్నియతమానస అపుత్రోపి లభేత్ పుత్ర సధనోపి ధనం లభేత్ యం యం ఇచ్చేత్ మనస తం తం లభతి మానవ. యం యం ఇచ్చేత్ మనస, మనస మనస్సులో దేని దేనిని కోరుకుంటున్నావో తం తం ఆ కోరుకున్న వాటిని మనం పొందొచ్చు. అలాగే పిల్లలు లేకపోతే పిల్లలు పొందొచ్చు, డబ్బు లేకపోతే డబ్బు పొందొచ్చు. దానికి ఏం చేయాలి అంటే షష్ఠీ తిథిని సూర్యోదయానికి ముందు లేవాలట. ఫలాశనుహ పండ్లు మాత్రమే తినాలి, ఇంకా దానికి తిరుగులేదు. నువ్వు ఆ రోజు ఉప్పుడు పిండి కూడా తినకూడదు, తప్పుడు పిండి కూడా తినకూడదు, ఇంత దెబ్బ రొట్టి కూడా తినకూడదు. మనం కేవలం ఒట్టి పళ్ళు, వండని పదార్థములు, ప్రాకృతిక ఆహారం తినాలి. మళ్ళీ అందులో దుంపలు ఉండకూడదు, దుంప తెగుతుంది అని. దుంపలు తినచ్చు అనుకుంటే వెంటనే చిలకడ దుంపలు తినచ్చని, లేకపోతే ఇంకా బంగాళదుంపలు తిందాం, ఇవేం లేవు. యాపిల్ పండు, ద్రాక్ష పండు ఇలాంటి పళ్ళు. మళ్ళీ ఇందులో పులుపు లేకుండా ఉండమన్నాడు, అంటే ద్రాక్ష తింటాక లేదు, పులుపు లేని ఫలములు తినమన్నాడు. మరి ఏమున్నాయో చూసుకోండి, పులుపు లేని పళ్ళు ఏముంటాయో బాగా వెతికి తినమన్నాడు. యాపిల్ పండులో పులుపు ఉంటుంది, ద్రాక్ష పళ్ళల్లో పులుపు ఉంటుంది, అరటిపండులో ఉండదేమో, ఉంటుందా, ఉండదుగా. కాబట్టి శుభ్రంగా చక్కెర కేళి అరటిపళ్ళ గెల. పుచ్చకాయలో పులుపు ఉండదుగా, పుచ్చకాయ చెప్పండి. మంచి పులుపు లేని బోర్డు పళ్ళు ఉన్నాయండి, నాకంటే నేను తెలియదు అమాయకుండి పని, మీకు తెలీదా? ఓ జామో ఇలాంటివి చక్కని పళ్ళు చాలా రుచి, మంచి మధుర మధురమైన ఫలాలు చాలా ఉన్నాయి భగవంతుడి అనుగ్రహం వల్ల. అలాంటి ఫలాలన్నీ కూడా శుభ్రంగా తినేసి ఆ పూట తర్వాత మనస్సును అదుపులో ఉంచుకుని, ఆ ఒక్క పూట మనస్సును అదుపులో ఎదుగు పెట్టుకోమన్నాడంటే మనస్సులో చాలా కోరికలు వస్తాయి. ఎందుకంటే ఆ మధ్యన కావాలి, నాకు ఉత్తరం రాసింది ధర్మ సందేహాల్లో, నేను నాగార్జునే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి, మా ఆయన ఒప్పుకోవట్లేదు, ఏం చేయాలి? మీ ఆయన ఒప్పుకోవడమే కదమ్మా, అక్కడ అమలు కూడా ఒప్పుకోవాలి తల్లి అని చేత అలప్పుడు మనస్సును కొంచెం అదుపులో పెట్టుకోవాల్సింది అని చేత. నిజం నేను చెప్పిన అసత్యం అనుకోకండి సుమా, హాస్యానికి కూడా వెళ్ళకోవడానికి కూడా చెప్పను. నాకు ఖచ్చితంగా టీవీలో కూడా చదివాను ఒకసారి ఉత్తరం, ఆవిడ పేరు చదవద్దు రండి అందుకు ఆవిడ. అయ్యా గురువు గారు, మేము ఇలా అనుకుంటున్నామండి, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లా పోయిన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదంటే నేను కింద చూశాను అనమాట, పాపం వెరితల్లేమో పెళ్లి కాని పిల్లలేమో అని. వాళ్ళు ఆయన కూడా ఒప్పుకోవట్లేదు, అది ఆయన ఎలా ఒప్పుకుంటాడు అసలు? పోయిన ఆయన ఏదో వెర్రాడు ఒప్పుకున్నాడు అనుకుందాం, అవతల ఆయన మాత్రం ఒప్పుకోద్దు, అది కష్టం. కాబట్టి అలాంటి వాటిని అదుపులో పెట్టుకోమని చెప్పాడు ఇక్కడ. నియత మానసహా, నియత మనస్కుడై ఇంకా ఏ కోరిక లేకుండా ఒక పూట మనస్సు కేవలం ఆ భగవంతుడి దగ్గరే ఉండి, నాగార్జున బదులుగా కాస్త కుమారస్వామిని వరిస్తే ఇంకా కొంతలో కొంత పరారా, ఆ జగన్నాయకుడు ఆయన అందరికీ భర్తే కనుక. పండ్లు మాత్రమే తింటూ భక్తితో ఆ ఒక్క పూట ఉపవాసంతో ఈ రెండు శ్లోకాలు చెప్పారు. ఈ 40, 41 మూడోది 42 మూడు శ్లోకాలు వరుసగా రాసుకోదలిచిన వాళ్ళు రాసుకోండి. వరాహ పురాణంలో 25వ అధ్యాయంలో 40, 41, 42 వరుసగా ఆ మూడు శ్లోకాలు చదువుతూ ఆ పూట ఇంకే శ్లోకాలు అక్కడ ఆ మూడు శ్లోకాలే పఠిస్తూ ఉపవాసం ఉండమన్నారు. ఇక చూడండి ఆ తర్వాత జరిగే జింబిక్కు. అయితే మనసులో ముందే చెప్పుకుంటున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఏ నాగార్జున చిరంజీవి రాకూడదు, కఠోర నియమం అది. ఇలా చెబితే కానీ విషయం అర్థం కాదు, అందుకని చెప్పాలి. ఇంక ఏ కోరిక సినిమా చూడాలనే కోరిక కూడా రాకూడదు. నేను ఉపవాసం ఉన్నానండి, మా ఆయనే ఆ పక్కన సినిమా పెట్టగానే మధ్యలో ఇలా చూశానండి అని కూడా అనకూడదు. కావాలంటే ఆ పూట టీవీ మొత్తం బంద్ చేసేసుకోండి అయ్యా. అది అలా ఉపవాసం ఉండగలిగితే ఏమనుకుంటే అవి గుర్తవుతాయి. అంటే పెద్దవాళ్ళకి ఎందుకు చెబుతానంటే గురువు గారి కోసం చేస్తారు వాళ్ళు, వాళ్ళకి వేరే కోరికలు ఏముంటాయి ఈ వయసులో ఉన్నా కుదరవు కూడాను. అంచేత ఆఫ్టర్ షష్ఠి పూర్తి ఇంకా వేరే ఏమీ లాభం లేదు. కానీ ఖచ్చితంగా లోకశ్రేయస్సు కోసం కొన్ని ఉపవాసాలు ఉండాలి. మనం చిన్నపిల్లలు కొంత సంతానం లేని వాళ్ళు ఒక రకంగా వాళ్ళందరూ ఈ ఉపవాసం చేసి ఆయన్ని భజించి రాత్రికి మళ్ళీ పళ్ళు తిని పగలు రాత్రి మొత్తం మీద 3 సార్లు కంటే ఎక్కువ తినకూడదట పళ్ళు. 3 విడతలు పళ్ళు తినొచ్చున్నాం కదా, నేను 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఒక వాయ, మళ్ళా 9 గంటలకి మళ్ళీ 1-4 కిలోలు, మధ్యాహ్నం 12 గంటలకి ఇన్ని అని కాకుండా 3-3 సార్లు తీసుకోవాలని. ఆ ఒకేసారి తీసుకునేటప్పుడు పుచ్చకై తినేయండి ఏమన్నాడు. అలా లిమిట్గా తింటూ ఆ స్వామివారిని అర్చన చేస్తే, దానితో పాటు క్షీరాభిషేకం కూడా చేస్తే స్వామివారికి, అటువంటి వారికి ఎం ఇచ్చేత్ మనసాని మనస్సులో ఏం కోరుకుంటావో తం లభతి మానవ. మానవుడు గ్యారంటీగా చెప్పాడుగా, నువ్వు ఈ నియమంతో ఈ నిష్టతో ఈ ఒక్కరోజు పూజించు, నీకు ఆ కోరిన కోరిక తీరకపోతే అడుగు అన్నాడు. ఇది చాలా అద్భుతమైన కథ. అన్నీ కాకపోయినా కనీసం ఇందాక చెప్పిన 3 శ్లోకాలైనా చదివితే ఆరోగ్యం కూడా వస్తుంట. యశ్చైతత్పఠతి స్తోత్రం కార్తికే య మానవః తస్య గేహే కుమారాణాం క్షేమారోగ్యం భవిష్యతి. ఈ కార్తికేయుడి స్తోత్రం పఠించే ఇంట్లో పిల్లలకి ముందు క్షేమం, తర్వాత ఆరోగ్యం వచ్చి తీరతాయి. మనందరికీ కూడా అలాగే ఉంటుంది, శారీరక మానసికములైన వ్యాధులు ఆధులు తొలగిపోతాయి అని భక్తి శ్రద్ధలతో కుమారస్వామి గురించి చెప్పగానే ఆయన బ్రహ్మానంద భరితుడైపోయాడు ప్రజాపాలుడు. బ్రాహ్మణోత్తమ నీకు నమస్కరిస్తున్నాను, జ్ఞానంతో చెప్పు, జ్యోతిశాస్త్రాన్ని నమ్మి దాని ప్రకారమే నడుచుకోమని పెద్దలు చెబుతున్నారు. అటువంటి జ్యోతిశాస్త్రాన్ని వృత్తిగా పెట్టుకుంటే మళ్ళీ నరకమని విన్నాను. ఎందువల్ల పరమ పవిత్రమైన జ్యోతిశాస్త్రం వృత్తిగా పెట్టుకుంటే నరకం వస్తుంది? ఇది కొంచెం మంచి ప్రశ్న. అప్పుడు చెప్పాడు ఆయన, గ్రహ నక్షత్రాదులు ముహూర్తాదులు అన్నిటినీ తెలియజేసే పరమ పవిత్రమైన షడంగంలో ఒకటి జ్యోతిశాస్త్రం. ముందు వేదములు తమంత తాము పుట్టాయి, తమంత తాము పుట్టాయి గనక వేదములను అపౌరుషేయములు అన్నారు, గుర్తుపెట్టుకోండి. వేదములకు ఏమని పేరు? అపౌరుషేయములు. పౌరుషేయములు అంటే పురుషుని చేత రచింపబడినవి. వేదవ్యాసుడు 18 పురాణాలు రాశాడు కాబట్టి ఇప్పుడు ఈ పురాణములు ఏమిటనమాట, పురుషుని చేత వ్రాయబడ్డాయి గనక పౌరుషేయములు. అలాగే ఇంకా రకరకాల కొన్ని శాస్త్రాలన్నీ రాయబడ్డాయి, కానీ వేదములు అలా ఎవరి చేత రాయబడాలి? ఒకనొకప్పుడు బ్రహ్మదేవుడు తెల్ల తామర పువ్వులో కూర్చుని అత్యంత భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తూ ఉన్నాడు. సృష్టి ఎలా చెయ్యాలి ఎలా చెయ్యాలి అని అనుకుంటూ ఉంటే శిశృక్ష అని లోపల వినబడింది. అంటే స్రష్టుం ఇచ్చా శిశృక్ష, సృష్టి చెయ్యవలననే కోరిక, సృష్టి చెయ్యని ఒక కోరిక పుట్టింది అతనికి. ఈ సృష్టి ఎలా చెయ్యాలి, అసలు ప్రజల్ని ఎలా నడపాలి? చాలా పెద్ద వ్యవస్థ కదా, మరిది ఒక క్రమ పద్ధతిలో సృష్టి నడవాలి. అప్పుడు అతనికి లోపల ఒక గొప్ప జ్ఞానం వినపడిందిట. ఆ వినపడిన జ్ఞానమే వేదము. అంటే విత్ అంటే జ్ఞానము, తెలుసుకొనుట అందులోంచి పుట్టిందే వేదం, అందులోంచి పుట్టిందే విద్య. విద్య అనే ధాతువుకి విత్ అనే ధాతువు నుంచి పుట్టింది విద్య అనే శబ్దం. అంటే జ్ఞానము తెలుసుకొనుట అని అర్థం అన్నమాట. అద్భుతమైనది. వేదములు తమంత తాము అతని హృదయములలో గోచరించాయి, చెవులకి వినపడ్డాయి గనక శృతమయ్యింది గనక శృతి అన్నారు. వేదములు ఎవరు రాయల్లా, అవి కేవలం వినబడ్డాయి, వినబడినదే వేదం. వెంటనే ఆ జ్ఞానముతో ఆయన ఈ నాడులు కింద అస్థిపంజరం, అస్థిపంజరం మీద నాడులు, మాంసం, దాంట్లో మళ్ళీ చీము, నెత్తురు వ్యవస్థ, అసలు ఆశ్చర్యం. ఒక్కసారి చర్మం తీసి చూస్తే లోపల ఎంత భయంకరమైన వ్యవస్థ ఉందండి బాబు. ఆ లోపల ఎముకల ఎంత సన్నగా ఉంటాయో ఈ జాయింట్స్, ఇక్కడ మోకాళ్ళ దగ్గర అవి ఇంత విసర తేడా వస్తే చాలా ఏమీ లేదు, ఎందుకు పనికిరావు అక్కడ మోకాళ్ళు ఎప్పుడు బాబో అని అంటాం. ఆ లోపల మధ్య పెట్టాడు మళ్ళీ చెప్పల్లో, ఆ చెప్పల్లో ఆ మాంసం అరిగిపోతే, చెప్పలు అరిగిపోతే మళ్ళీ కష్టం, వాటిని మార్చాలి వాళ్ళ. సన్నని లయ్యతో కొట్టుకునే తంత్రులు ఉన్నాయి నాడులు. ఎన్ని నాడులు, ఎంత వ్యవస్థిత, అంత లోపల తిన్న తిండి అలా రక్తంగా మారి అందులోకి వెళ్ళి చీమయ్యి మాంసమయ్యి వాటిని శక్తితో కదుపుతూ ఉంటుంది లాగా. తిండి తినకపోతే హాహాని షేక్ అయిపోతాడు వాడు. ఇంత వ్యవస్థ, అంత వేదజ్ఞానంతో బ్రహ్మగారు ఊహించి కల్పించగలిగట. అందుకే ఇది రచనా చమత్కృతి అన్నారు. ఈ వేద జ్ఞానం తర్వాత వేదములు అందరికీ అర్థం కావు గనక దీంతో ప్రజలకి లౌకిక ప్రపంచంలో ఉపయోగపడడానికి, ఆరోగ్యానికి, నడవడానికి, తెల్లారు లేస్తే ఏది మంచి గడియో ఏది గడియో కాదో తెలుసుకోవడానికి, అన్నీ తెలియడానికి మళ్ళీ ఆయన ఊహించి ఆరు అంగాలు సృష్టించాడు. షడంగములు అంటారు వాటిని. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము, కల్పము, నిరుక్తము, ఇవి ఆరు శాఖలు షడంగాలంటే. అందులో వ్యాకరణమేమో భాషకి సంబంధించింది. శిక్ష అనేది మనుషులు ఎలా ఆధ్యాత్మిక తత్వం పొందొచ్చో చెప్పింది. నిరుక్తము అంటే అవతల వాణ్ణి మళ్ళీ మాట్లాడకుండా చేయడానికి కావలసిన ఒక అద్భుతమైన గ్రంథం అది. యాస్కుడు అనేవాడు నిరుక్తంలో గొప్పవాడు. సరే, కల్పాదులు కూడా అటువంటివే. వీటిల్లో నిత్యావశ్యక స్థితిగా జ్యోతిషాన్ని సృష్టించి ఇచ్చాడు ఆయన. జ్యోతిషం అనే ఒక అంగం. ఈ జ్యోతిషంలో గ్రహములు ఎలా నడుస్తాయి, నక్షత్రముల గతులు ఏమిటి, ఈ నక్షత్రములో ఏ పోయే కాలం వచ్చిన వాడు పుడతాడు, ఏ పుణ్యకాలం వాడు పుడతాడు, నక్షత్రాన్ని బట్టి వాడి జీవితం ఎలా ఉంటుంది, గ్రహ గతులను బట్టి వీడి స్థితి ఎలా ఉంటుంది, ఇవన్నీ జ్యోతిష్ శాస్త్రంలో వివరించారు. ఈ నక్షత్రాలు కలిస్తే ఈ లాభం, ఈ లగ్నంలో ఇలా పుడితే లాభము. లగ్నే శుక్రో బుధో నాస్తి. లగ్నంలో శుక్రుడు లేడు, బుధుడు లేడు అక్కడికి. నాస్తి కేంద్రే బృహస్పతి. కేంద్రంలో బృహస్పతి లేడు. దశమే అంగారకో నాస్తి. పదవ స్థానంలో కుదుడు లేడు. స జాత కిం కరిష్యతి. వాడు పుట్టేమిటి లాభం, ఎందుకు పనికి రాకుండా అలా తిరుగుతూ ఉంటాడు వాడు అంతా. ఇంకా వాడు ఏం వేస్ట్కి, డెడ్ వేస్ట్ అనమాట వాడు. ఇలాంటివన్నీ నిర్ణయం చెప్పారు. ఇది ఒక అద్భుతమైన గ్రంథం. సంస్కృత పాండిత్యం లేకుండా కూడా కలియుగంలో ఏదో జ్యోతిషం చెప్పుకుంటూ బతికేస్తూ ఉంటారు, అది వేరే విషయం అనుకోండి. మొత్తం మీద ఇది మహాపాండిత్య సంబంధమైన విషయం. ఇది వృత్తిగా పెట్టుకుంటే నక్షత్రాలకి గ్రహాలకి దోషం చేస్తారట. అందుకే ఒట్టి జ్యోతిషం వృత్తిగా పెట్టుకోకూడదు. వృత్తులలో అత్యంత అపవిత్రమైన వృత్తి ఏమిటి అంటే జ్యోతిష్యం అన్నాడు. ఇక్కడ జ్యోతిషం చెప్పబడును, ఇక్కడ భవిష్యత్తు చెప్పబడును అంటే అది ప్రమాదం అన్నారు. జ్యోతిష్కులకి అనారోగ్యం జర. ఎంత ఆశ్చర్యంగా చెప్పారండి ఇందులో. ఇందులో ఎవరికైనా అనుమానం ఉంటే విష్ణు పురాణం, వరాహ పురాణం, అగ్ని పురాణం, మూరు పురాణాల్లో చెప్పారు. ఒట్టి జ్యోతిషం వృత్తిగా పెట్టుకోకూడదు. వృత్తులలో అన్నిటికంటే పవిత్రమైన వృత్తి ఏంటి అంటే, అత్యంత పవిత్రమైన వృత్తి అర్చకత్వము, పౌరోహిత్యము, ఇవి పవిత్ర వృత్తులట. అపవిత్ర వృత్తి జ్యోతిష్కంట. జ్యోతిష్కులకి ఇతరుల గ్రహ నక్షత్రాలు చూడడం వల్ల అనారోగ్యం వస్తుంది అని చెప్పారు. చూడండి ఆశ్చర్యకరంగా అలాగే ఉంటుంది. జ్యోతిష్కులకి ఎప్పుడు అనారోగ్యం, ఎక్కడో తోట ఏదో ఒక అవయవం వాళ్ళకి నొప్పి కదిలిస్తూనే ఉంటుంది కర్మయోగం. ఎందుకని అంటే గ్రహాల మీద ఆధారపడి బతుకుతున్నాడు వాడికి ముహూర్తం నిర్ణయించి. అలాగని డబ్బు పుచ్చుకోకుండా ఉంటే అది వృత్తి అవ్వదు. కానీ డబ్బు పుచ్చుకోవద్దు, వీడు ఎలా బతకాలండి? మరి ముహూర్తం పెట్టించుకుని నీకు తోచింది చెడతావు ఇవ్వవు, వాడు అడగకపోతే ఐసర్ మధ్యాహ్నం పోతాము, పావులా చేతులు పెట్టిపోతాం. అందుకని వాడు బతకాలి కాబట్టి 1000 రూపాయలు చెయ్యి చూస్తే, నీ జాతకం చెప్పాలంటే చక్రం వేయాలంటే 1000 అని పెట్టాలి. పెట్టకపోతే వీడు బతకడు. 1000 పెట్టగానే ఈ మొత్తం జాతకుడి పాపపుణ్యాలని వీడికి వచ్చేస్తున్నాయి. అసలు జాతకం చెప్పి ఎప్పుడు చెప్పించుకుంటారు ఆలోచించండి ఒకసారి. ఇందులో ఒక చిన్న లాజిక్ చెప్తా, ఇందులో చెప్పిన మాట, జాతకం చెప్పించుకోవడానికి ఎప్పుడు పెడతాం అంటే మనం మనకు బాగాలేకపోతేనే పెడతాం. మనకు అన్నీ బాగుంటే జ్యోతిష్కుడి దగ్గరికి ఎందుకు పెడతాం? హాయిగా కోట్లు కోట్లు వచ్చి పడిపోతుంటే ముహూర్తం అక్కర్లేదు, జ్యోతిష్కుడు అక్కర్లా. దరిద్రులే పెడతారు ఎక్కువగా. వాడి ఇంట్లో పెళ్ళం కొట్టి ఎత్తి మీద కొడితేనో, పిల్లలు సరిగ్గా వినకపోతేనో, వ్యాపారం బాగులేకపోతేనో, లేకపోతే పదవులు రాకపోతేనో, కష్టాలు వచ్చినప్పుడు జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి నేను అయ్యా పోటీ చేశానండి, ఓడిపోయానండి, నా జాతకం చూడండి, నా వ్యాపారం మొదలెట్టానండి, వ్యాపారంలో దివాళా తీస్తాను చూడండి, లేదా ఇంకేదో కష్టపడిపోతున్నానండి, లేకపోతే మంచి ముహూర్తం పెట్టండి, అవతల ఏదో గొప్ప కోట్లు రావాలి అంటే మనకి దరిద్రంగా ఉండి సరిగ్గా లేకపోతే అనుమానం వచ్చి ఆ అనుమానం తీర్చుకోవడానికే పెడుతున్నాం. అంటే వీడి పాపపు జాతకాన్ని పరిశీలించడం వల్ల డబ్బు పుచ్చుకుని వీడికి వచ్చింది ఆ పాపం. ఈ జాతకుడి పాపంలో ఉన్న దాంట్లో 3/4 వంతు జ్యోతిష్కుడికి పోతుందట. ఇలా అందరి పాపాలు పుచ్చుకుని 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 వీడు ఓసారి కాలు నొప్పో, ఓసారి కంటి నొప్పో, ఓసారి మోషన్సో, ఇంకోసారి ప్రమోషన్సో పట్టుకుంటుంది. చివరికి ఈ డబ్బులు పుచ్చుకోవడం వల్ల నరకానికి పోతున్నట్ట. అందుకని ఏం చెప్పారంటే పక్కన ఇంకో ఉపాసన ఉండాలి. అంటే ఏమిటి? ఇది ఒక ఆయన ఇప్పుడు ఆ సరస్వతీదేవికి పూజ చేస్తున్నారు. ఆ పూజ చేయడం వల్ల ఇంకోటి జ్యోతిష్కం చెబితే ఈ పూజ వల్ల ఆ పాపం పోయింది ఆయన. ఆయన ఉన్నారు శివాలయంలో అభిషేకం చేస్తున్నారు, అభిషేకం వల్ల ఈ జ్యోతిష్కం చెబితే ఆ పాపం పోయింది. నవగ్రహాలకు అభిషేకం చేయడం వల్ల ఈ జాతకం చెప్పడం వల్ల వచ్చిన పాపం పోతుంది, లేదా ఇంకో షిరిడి సాయి ఇంకో దత్తాత్రి. అందుకని ఉపాసన ఉన్నవాడు జ్యోతిష్యం పక్కన పెట్టుకుంటే ఉపాసన వల్ల ఈ పాపం పోతుంది. నీకు ఉపాసన లేదు కదా, ఆ ఉపాసన లేనప్పుడు మంచి మూలబలం లేకపోతే, అద్భుతమైన శక్తి లేకపోతే జ్యోతిష్యం చెప్పిన పాపాలు వచ్చి పడుతున్నాయిట. అందుకని ఆ పాపంలో వీడు నరకానికి పోతాట. జ్యోతిష్కులు ఒట్టి జ్యోతిష్కులు నరకానికి పోతారని వాడికి ఉపాసన లేకపోతే, లేకపోతే జాతకం చెప్పడం వల్ల అనారోగ్యం పాలి బతుకున్న రోజులన్నీ ఏదో కష్టాలు అనిపిస్తారని చెప్పారు. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ చెబితే వాడు అడిగిపోయి జీవితంలో అసలుకి పట్టించుకోడాడు. మొత్తం మీద ఏతావాత జ్యోతిషం అనే ఒక మహాశాస్త్రం లోకశ్రేయస్సు, అది ఉపాధి కోసం పెట్టుకుంటే అది ప్రమాదము అన్నారు. అందుకని జ్యోతిష్కులకి పక్కనే ఉండాలి ఓ సుందరకాండ పారాయణం, ఒక మూలమంత్రం.